మనము ఇప్పుడు దాకా అబ్రహాంని ఒక టవరింగ్ ఫిగర్గా చూసున్నాం బైబిల్లో. అబ్రహాం యొక్క జీవితం గురించి థౌజండ్స్ ఆఫ్ పేజెస్ కలిగినటువంటి బుక్స్ రాసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జెనిసిస్ చాప్టర్ 12 నుంచి చాప్టర్ 25 దాకా మనకి 100 ఇయర్స్ ఆఫ్ స్పిరిచువల్ జర్నీ ఆఫ్ అబ్రహాం మనకి ఉన్నది. 100 సంవత్సరాలు దాన్ని స్కూల్ ఆఫ్ ఫెయిత్ అన్నాడు వారన్ విఎస్పి. 12th 13th చాప్టర్ని వాక్ బై ఫెయిత్, విశ్వాసంతో నడవటం. ఈరోజు మనం 14th 15th చాప్టర్ చూస్తాం, వార్ బై ఫెయిత్, విశ్వాసంతో పోరాడటం అనేది. 16th 17th చాప్టర్లో వెయిట్ బై ఫెయిత్, విశ్వాసంతో వేచి ఉండటం. 18th 19th వర్కింగ్ బై ఫెయిత్, విశ్వాసంతో పనిచేయటం. 20 నుంచి 25 దాకా వర్షిప్ బై ఫెయిత్, అది దేవుణ్ణి ఆరాధించడం, దట్ ఈస్ ది హయ్యెస్ట్ కాలింగ్. వెరీ క్విక్ రీక్యాప్ ఆలోచించాలంటే 11th 27th 12th 3 దాకా అబ్రహాంని దేవుడు 2 టైమ్స్ పిలిచాడు. ఒకటి కల్దీల దేశంలో ఊరు అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు పిలిచాడు. 2nd టైం అక్కడ నుంచి ఆయన హారాను వచ్చినప్పుడు అక్కడ నుంచి దేవుడు 2వ సారి పిలిచాడు. 2nd టైం పిలుపు మనకి చాలా కాన్ఫిడెంట్గా క్లియర్గా 12th chapter 1-3 కనబడుతూ ఉంటుంది. దాంట్లో 3-fold కండిషన్స్ ఉన్నాయి. నువ్వు విడిచిపెట్టాలి ప్రజల్ని, నీ యొక్క దేశాన్ని, నీ యొక్క ప్రజల్ని విడిచిపెట్టాలి, నీ యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టాలి. దానికి దేవుడు 3 వాగ్దానాలు ఇచ్చాడు. ఒక న్యూ ల్యాండ్, న్యూ కొత్త దేశాన్ని ఇస్తానన్నాడు, కొత్త జనాన్ని ఇస్తానన్నాడు, అనేక మందికి ఆయన్ని తండ్రిగా చేస్తానన్నాడు. సో ఇది మనం ఫస్ట్ క్లాస్ అబ్రహాం యొక్క జర్నీలో 1st క్లాస్లో చూసాం. 2nd క్లాస్లో వాక్ బై ఫెయిత్, విశ్వాసంతో నడవటం అనే దాంట్లో మనం చూసింది ఏంటి అనంటే, అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే పాపం నడుచుకుంటూ వచ్చాడు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు. దట్స్ ఎ హ్యూజ్ లీప్ అని చెప్పాలి. ఆయన షెకెంకి వచ్చిన తర్వాత అక్కడ ఆయన ఆల్టర్ కట్టాడు. ఆయన దేవునికి సాక్రిఫైసెస్, బలులు అర్పించడం నేర్చుకున్నాడు. గుడారాల్లో జీవించడం అనేది ఆయన యొక్క జీవిత వైఖరి అయిపోయింది. అన్య దేశాలు, అన్య రాజ్యాల మధ్యన ఆయన దేవుణ్ణి బాహాటంగా ఆరాధించాడు. అయితే ఆయనకి కరువు అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు తన్ని పరీక్షించినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క చిత్తాన్ని అడగకుండానే ఆయన ఐగుప్తికి వెళ్ళిపోయాడు. ఐగుప్తి దేవుని చిత్తం కాదు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత భయపడ్డాడు, శారాని అబద్ధమాడమని చెప్పాడు. కానీ దేవుడు వేరే రీతిగా అబ్రహాముని ప్రొటెక్ట్ చేశాడు. దేవుడు అబ్రహాముని కాపాడాడు. అబ్రహాము అన్ఫెయిత్ఫుల్గా ఉన్నప్పుడు కూడా దేవుడు ఫెయిత్ఫుల్గానే ఉన్నాడు. ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠం. వి లెర్న్ దట్ లెసన్. ఆ ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకున్నాం. 12-13 అధ్యాయాల్లో దేర్ వర్ 3 choices, 3 ఎంపికలు ఉన్నాయి. మొదటిది అబ్రహాము కాంప్రమైజింగ్ చాయిస్, రాజీ పడేటువంటి ఒక ఎంపిక చేశాడు. లోతుని తనతో పాటు తీసుకెళ్ళటం అనేది ఐగుప్తు దేశానికి పారిపోదాం అనుకునేది. 2వది కార్నల్ చాయిస్, లౌకికమైనటువంటి ఎంపిక చేశాడు. అది లోతు చేశాడు. పచ్చగా కనబడిందల్లా నాకు కావాలి అనుకున్నాడు, అదే తనకి నష్టాన్ని తెచ్చిపెట్టింది. 3వది కమెండబుల్ చాయిస్, మనము చాలా గర్వించగలిగేటువంటి, ఆనందించేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది అబ్రాం. లోతుకే తొలి నిర్ణయాన్ని అప్పగించి దేవుడు నాకు ఏదిస్తే అదే అని అనుకున్నాడు. కాబట్టి ఇవి మనము ఇప్పటిదాకా మనం చూసింది. అబ్రహాము 13వ అధ్యాయం చివరకు వచ్చేప్పటికీ ఆయన ఒక బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం 14th 15th చాప్టర్ మనము చూడబోతూ ఉన్నాం. ఈ 14th 15th చాప్టర్లో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అనంటే వార్, యుద్ధం. ప్రతి విశ్వాసి జీవితంలో యుద్ధం ఉంటుంది. ప్రతి విశ్వాసి జీవితంలో పోరాటం ఉంటుంది. పోరాటం లేని జీవితం విశ్వాస జీవితం కానే కాదు. పోరాటాలు కొంతమందికి బయట ఎక్కువ ఉంటాయి, అయితే కొంతమందికి లోన ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే బయట పోరాటాలు చాలా కష్టతరమని అనుకుంటారు. బయట నుంచి పోరాటం ఉన్నప్పుడు ప్రజలకి కనబడుతుంది కాబట్టి మనకి సహాయం చేయడానికి ఉండేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు ఉంటారు. బయట నుంచి పోరాటం కనబడుతుంది కాబట్టి మన మీద ప్రజలకి ఒక దృష్టి ఉంటుంది, ఒక విధమైనటువంటి జాలి ఉంటుంది, ఒక విధమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. కానీ ఆంతరంగిక పోరాటం ఎవరికీ తెలియదు. అది చాలా చాలా పదునైనదిగా ఉంటుంది, చాలా పటిష్టంగా ఉంటుంది, ఎక్కువ శాతం అంతర్గత పోరాటాన్ని ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు అబ్రహాం జీవితంలో ఆ రెండు పోరాటాలను కూడా మనము చూడబోతూ ఉన్నాం. 14వ అధ్యాయం వెరీ క్విక్గా చెప్పాలి అని అంటే కనుక, రెండు రాజ్యాల మధ్యన పెద్ద యుద్ధం జరిగింది. దెర్ వాజ్ ఎ బిగ్ ఫైట్. దానికి చాలా స్పష్టమైనటువంటి మనకి రుజువులు కూడా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. అయితే ఒక మైనర్ గుంపు మేజర్ గుంపు మీద యుద్ధం జయించటం అనేది కూడా ఇందుట్లోనే మనము చూడగలుగుతాం. 14 చాప్టర్ క్విక్గా చెప్తాను, 24 వచనాల్లో ఏమున్నది అనేది. 12 వచనాల్లో నియర్ ఈస్టర్న్ అంటే ఇరాన్, ఇరాక్, టర్కీ ఆ ప్రాంతాల నుంచి ఒక 4 రాజ్యాలు మృత సముద్రం, ఇప్పుడైతే మృత సముద్రం అంటాం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 5 సిటీ కింగ్డమ్స్ 5 పట్టణాలు రాజ్యాలుగా ఏర్పడ్డాయి. వాళ్ళ మీద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఈ 5 సిటీ కింగ్డమ్స్ ఓడిపోయినాయి. కాబట్టి ఈ 4 రాజ్యాల వాళ్ళు పూర్తిగా వాళ్ళని ధ్వంసం చేయటం కాకుండా వాళ్లను ఎత్తుకొని వెళ్ళిపోయారు, వాళ్ళ ఆస్తిని ఎత్తుకొని వెళ్ళిపోవటం జరిగింది. ఇందుట్లో లోతును కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు. 13 నుంచి 16 దాకా అబ్రహాంకి ఆ సమాచారం తెలిసింది. అబ్రహాము తన దగ్గర ఉన్నటువంటి కొంతమంది యొక్క సహాయంతో లోతుని విడిపిద్దామని యుద్ధానికి వెళ్ళినట్లు మనం చూస్తాం. అబ్రహాము 318 మందితోనే పెద్ద యుద్ధం చేసి చాలా దేవుని యొక్క సహాయంతో గెలిచాడు. 17 నుంచి మనం చూసినట్లయితే 24వ వచనం దాకా వెనక్కి వచ్చేటప్పుడు 2 రాజుల్ని ఎదుర్కొన్నాడు. ఆయన మొదటి రాజు పేరు షాలెం, ఆయన అబ్రహాముని ఆశీర్వదించాడు. 2వ రాజు సొదొమ ప్రాంతం నుంచి ఉన్నటువంటి రాజు, ఆయన దోపుడు సొమ్మును పంచుకుందామా అని అడిగాడు. ఇది టోటల్ 14 చాప్టర్. 14 చాప్టర్ మీకు ఒక పిక్చర్ లాగా ఇచ్చాను. ఇప్పుడు దీంట్లోంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠాలు ఏంటో మనం చూద్దాం. 13వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి అబ్రాము లోతు వేరువేరు అయిపోయారు. లోతు సొదొమ గొమొర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అబ్రాము హెబ్రోను మమ్రే ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. 12 సంవత్సరాలు గడిచిపోయింది. ఇది 13వ సంవత్సరంలో జరుగుతున్నటువంటి విషయం. మనం 14వ అధ్యాయం మొదటి వచనంలోకి వస్తున్నాం. ఈ 14వ అధ్యాయం మొదటి వచనంలో 4 రాజ్యాల గురించి చెప్పారు. ఎలాము అనేటువంటి రాజ్యము ప్రస్తుతం మనం అర్థం చేసుకోవాలంటే పర్షియా అని చెప్పాలి. అది ఇరాక్లో ఉంటుంది. ఈ ఎలాము అనేటువంటి దేశానికి చెందినటువంటి రాజు ఒక విధంగా నెపోలియన్ లాంటి వాళ్ళు. అంటే వాళ్ళకున్నటువంటి ఆ రాజ్యాలన్నిటికి హెడ్గా ఆయన కొనసాగిస్తున్నటువంటి ఆయనటువంటి వ్యక్తి కెదొర్లోయోమర్ అని అంటూ ఉంటారు. ఆయన పేరట ఉన్నటువంటి ఇటుకులు మనకి సూసా అనేటువంటి ప్రాంతంలో దొరకటం అనేది గొప్ప విషయం. షీనారు అంటే మనకు తెలిసింది బాబిలోన్. ఎల్లాసరు అని అంటే అసీరియా, మోడర్న్ టర్కీలో ఉన్నది. గోయాము అనేది హిత్తీలు, అది కూడా మోడర్న్ టర్కీలో ఉన్నది. ఇరాన్, ఇరాక్, టర్కీ ఈ ప్రాంతానికి చెందినటువంటి ఈ 4 రాజ్యాలు 5 పట్టణాల మీద యుద్ధానికి వెళ్ళటం జరిగింది. సొదొమో, గొమొర్రా, ఆద్మా, సెబాయలు, బెలా ఈ 5 పట్టణాల మీద యుద్ధానికి వెళ్ళటం జరిగింది. 1974-76 ఈ మధ్యలో పౌలో మత్తాయి అనేటువంటి ఇటాలియన్ ఆర్కియాలజిస్ట్ సిరియా ప్రాంతంలో ఉన్నటువంటి మరాటిక్ అనేటువంటి ఆ ప్రదేశంలో ఎబ్లా అనేటువంటి రాళ్ళు ఆయన వెలికి తీయటం జరిగింది. సుమారు ప్లేట్స్ అంటారనమాట, ట్యాబ్లెట్స్ అంటారు, కేట్లీ ట్యాబ్లెట్స్, 20,000 పలకలు దొరికాయి. దాంట్లో విచిత్రం ఏంటంటే బైబిల్లో ఈ ఆదికాండము 14వ అధ్యాయం 2వ వచనంలో ఏ విధంగా పట్టణాల యొక్క పట్టి 5 సిటీస్ పేర్లు ఉన్నాయో అక్కడ కూడా అదే విధంగా 5 సిటీస్ పేర్లు ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఇది మీకు ఒక చిన్న ఆర్కియాలజికల్ ఎవిడెన్స్గా మీకు చెప్తూ ఉన్నాను. విలియం ఎఫ్ ఆల్బ్రైట్ అనేటువంటి ఆయన 1924లో సొదొమో పట్టణాన్ని, బహుశా సొదొమో పట్టణం అనొచ్చు, దాన్ని ఆయన వెలికి తీయటం జరిగింది. దాన్ని బాబ్ ఎబ్ ద్రా అని అంటారు. బాబ్ ఎద్ ద్రా మీకు ఒకవేళ గూగుల్లో చెక్ చేయటం ఉన్నట్లయితే కనుక బాబ్ బీఏబి ఎద్ ఈడిహెచ్ డిహెచ్ఆర్ఏ ఎద్రా అది కనుక మీరు చెక్అవుట్ చేసినట్లయితే మృత సముద్రానికి ఆగ్నేయంలో ఆయన వెలికి తీసినటువంటి ఒక పట్టణం. ఈ పట్టణం సుమారు 10 ఎకరాలు ఉండేది. 1,000 మంది దాకా జీవిస్తూ ఉండేటువంటి వాళ్ళు. యేసుక్రీస్తుకి సుమారు 2000 సంవత్సరాలకు ముందు 2500 సంవత్సరాలు 2300 సంవత్సరాలు ఆ ప్రాంతానికి చెందిందని విలియం ఎఫ్ ఆల్బ్రైట్ చెప్తూ ఉంటాడు. 1973 సంవత్సరంలో బ్రైంట్ వుడ్ అనేటువంటి ఆయన గొమోరో అనేటువంటి పట్టణాన్ని వెలికితీయటం జరిగింది. అది ఒక చిన్న కాలనీ అని మనకి అర్థమవుతున్నది. సో బ్రీఫ్గా చెప్పాలంటే ఇవి మీకు ఒక ఆర్కియోలాజికల్ ఎవిడెన్స్గా చెప్పడం అనేది జరిగింది. 4 నియర్ ఈస్టర్న్ అంటే ఇరాన్, ఇరాక్, టర్కీ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఈ 5 పట్టణాలని 12 సంవత్సరాలు వాళ్ళు తమ యొక్క ఏలుబడిలో ఉంచుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు కూడా ట్యాక్సెస్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ 5 సిటీ కింగ్డమ్స్ కూడా ఎంతకాలం ఇలాగ మనం భరిస్తాం, మనం యుద్ధం చేద్దాం అని అనుకున్నారు. ప్రాబబ్లీ సుదోమ్ పట్టణానికి చెందినటువంటి రాజు ఆయన నాయకత్వాన్ని వహించడంతో వాళ్ళు యుద్ధం చేయటానికి వెళ్ళటం జరిగింది. దీన్ని మనము 3వ వచనం నుంచి 7వ వచనం దాకా చూస్తాం. ఎప్పుడైతే వాళ్ళు యుద్ధాన్ని ప్రకటించారో ఈ నియరిస్టిన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ 4 రాజ్యాల వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వస్తున్నప్పుడు దారిలో కొన్ని రాజ్యాల్ని కూలగొట్టేశారు. నెల్సన్ గ్లెక్ అనేటువంటి ఆయన రివర్స్ ఇన్ ద డెజర్ట్ అనే పుస్తకాన్ని 1959లో రాశాడు. ఈ పుస్తకంలో ఆయన ఈ జర్నీ మొత్తంలో ఆ రాజ్యాలు వాళ్ళు ఏ పట్టణాలను కూలగొట్టేశారో చాలా క్లియర్ ఎవిడెన్స్ ఉంటుంది అంటాడు. ఐ ఫౌండ్ దట్ ఎవ్రీ విలేజ్ ఇన్ దేర్ పాత్ హ్యాడ్ బీన్ ప్లండర్డ్ అని చెప్తూ ఉంటాడు. సో దిస్ ఈజ్ అగైన్ అన్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్. నేను క్విక్గా కొన్ని ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఇస్తున్నాను ఎందుకంటే సెకండ్ పార్ట్లో ఎక్కువ స్పిరిచువల్గా మనం నేర్చుకునేది ఉంటుంది. దీంట్లో ఫస్ట్ పార్ట్లో మనం ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవటం జరుగుతూ ఉన్నది. నా 8 నుంచి 11వ వచనం దాకా చూసినట్లయితే ఈ యొక్క రాజ్యాల మీద జరిగినటువంటి యుద్ధంలో నియరిస్ట్ నుంచి వచ్చినటువంటి 4 రాజ్యాలు వాళ్ళు గెలిచారు. గెలవటంతో లోతుని తీసుకొని వెళ్ళిపోయారు. 12వ వచనం చదువుతున్నాను. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సుదోములో కాపురముండేను కనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్యాక్గ్రౌండ్. 13వ వచనం నుంచి 16వ వచనం దాకా వీ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ లెసన్. దయచేసి వినటానికి ప్రయత్నం చేయండి. దీంట్లో మనం చూసేది ఏంటంటే అబ్రహాముకి సమాచారం అందించడం, అబ్రహాము కొంతమంది సహాయంతో ఆయన యుద్ధానికి వెళ్ళటం, ఆ యుద్ధాన్ని గెలిచి లోతుని తప్పించడం, లోతు ఆస్తిని తప్పించడం, వెనక్కి రావటం, సుదోములో లోతుని విడిచిపెట్టేయడం, ఇది మనకుండేటువంటి విషయం. అయితే దీంట్లో మనకి ప్రాముఖ్యమైన పాత్ర ఏంటంటే, జాగ్రత్త వినండి, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద బైబుల్, మొట్టమొదటిసారిగా బైబిల్లో హిబ్రియుడు అనేటువంటి పదాన్ని చూస్తున్నాం. హిబ్రియుడు అయినటువంటి అబ్రహామునకు హిబ్రియుడు అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎబేర్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. మనకి వంశావళి ఉన్నది కదా, 11వ అధ్యాయం 15 నుంచి 17 మధ్యలో ఎబేర్ అనేటువంటి పదం ఉంటుంది. అక్కడి నుంచి హిబ్రియుడు అనేటువంటి పదం వచ్చింది. హిబ్రియుడు లేకపోతే ఎబేర్ అనేటువంటి పదం అంత మంచిదేం కాదు. అప్పట్లో దానికి అర్థము ఏంటి అనంటే పరాయి దేశానికి చెందినటువంటి వాడు, వలసి వెళ్ళేటువంటి వాడు, స్థిరంగా ఉండేటువంటి వాడు కాదు, జిప్సీ, గుడారాల్లో జీవించేటువంటి వాడు, ఇది వాళ్ళకున్నటువంటి అర్థం అన్నమాట. ద అవుట్సైడర్, పర్సన్ విత్ నో సెక్యూర్ ప్లేస్, వేరే దేశానికి చెందినటువంటి వాడు, స్థిరమైనటువంటి స్థానము లేనటువంటి వాడు, ఫారినర్ అనేటువంటి భావం. కాబట్టి ఇక్కడ హిబ్రిడ్ అయినటువంటి అబ్రహాము అని చెప్పినప్పుడు అది జాతిని ప్రస్తావించింది అని అనుకుంటే కనుక పొరపాటు. అది సామాజిక వర్గం, అంటే ఒక విధంగా చెప్పాలంటే అణగదొక్కబడిన వాళ్ళు అనేటువంటి పరిస్థితి. కాబట్టి అబ్రహాము ఆ జాతికి చెందినటువంటి వాడు. ఈ గ్రంథకర్త మోషే ఇది రాస్తున్నప్పుడు హిబ్రిడ్ అయినటువంటి అబ్రహాము అని ఎందుకు రాశాడంటే అతను హిబ్రిడ్ అయినప్పటికి కూడా, అంటే వలస వెళ్ళేటువంటి వాడే అయినప్పటికీ కూడా, తనకి స్థిరమైనటువంటి ఒక నివాస స్థలము లేకపోయినప్పుడు కూడా తాను చేసినటువంటి పని చాలా గొప్పది అని చెప్తున్నాడు. బ్రేవ్ హార్ట్ అని మనం అర్థం చేసుకోగలగా. అయితే అబ్రహాము అక్కడ 12 ఏళ్ళు ఉన్నాడు, హెబ్రోను, మమ్రే ఆ ప్రాంతంలో. ఆ 12 సంవత్సరాల్లో మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. సుమారు 100 మైళ్ళు దూరం వరకు కూడా అబ్రహాం యొక్క పేరు ప్రఖ్యాతులు వెళ్ళాయి, అబ్రహాము చాలా మంచివాడు అని. ఎందుకనంటే సొదొమకి మమ్రేకి మధ్యన 60 మైళ్ళు, అంటే సుమారు 100 కిలోమీటర్స్. 100 కిలోమీటర్ల దూరంలో లోతుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు. అయితే అక్కడి నుంచి అబ్రహాము దగ్గరకు వచ్చి, అయ్యా మీ మేనల్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అనే విషయం ఒకళ్ళు వచ్చి కబురు చెప్పాలని ప్రయత్నించారు. దాంతో మనకి ఏమర్థమవుతుందంటే, అరే ఇతనికి చెప్తే ఏమన్నా చేస్తాడు అనేటువంటి అభిప్రాయం ఉన్నది. అబ్రహాము గురించి మంచి అభిప్రాయం ఉన్నది. సో దే ట్రావెల్డ్ 60 మైల్స్, 100 కిలోమీటర్స్ ప్రయాణం చేసి వచ్చి ఈ విషయం చెప్పడానికని ఇష్టపడ్డారు. అయితే అబ్రహాము ఈ విషయం విన్న తర్వాత ఆయన ఏం చేయాలి? 12 ఏళ్ళు అయిపోయింది లోతు తన నుంచి ఎడబాటు పొంది, ఏదో చిన్న గుడారం వేసుకొని అక్కడ బతికేస్తూ ఉన్నాడు, నాకెందుకులే అని ఉండొచ్చు కదా. అలాగా చేయలేదు ఆయన, లోతు గురించి పట్టించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు దాకా అబ్రహామును గొర్రెలు కాసుకునేవాడుగా, ఒక విధంగా వాండ్రర్గా, అంటే పర్యాటకుడుగా మనం చూసాం, కానీ ఇప్పుడు ఒక జనరల్గా చూడబోతూ ఉన్నాం. అబ్రహామికి ఇంకొక మంచివాడు అనడానికి మరొక కారణం ఉన్నది. మమ్రే అనేటువంటి ఒక వ్యక్తి పేరే ఆ ప్రాంతం పేరు. మమ్రేకి ఇద్దరు సహోదరులు ఉన్నారు, ఎష్కోల్ ఆనేర్ అనేటువంటి వాళ్ళు. వీళ్ళ ముగ్గురిని సహాయం అడిగాడు అబ్రహాం, అయ్యా మా మేనల్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, మనం వెళ్ళి వద్దాం అనేసి. అయితే ఇక్కడ అబ్రహాము వెళ్ళటం అనేది ఒక విచిత్రం. అయితే అబ్రహాము ఎవరినో ముగ్గురిని అడిగితే వాళ్ళు రిస్క్ తీసుకొని రావడానికి ఇష్టపడ్డారు. పైగా లోతుని ఎత్తుకెళ్ళిపోయినటువంటి ప్రదేశం డమస్కస్, ఆ ప్రాంతానికి బయట ఉన్నది. అంటే మమ్రే దగ్గర నుంచి సుమారు 120 మైళ్ళు, 200 కిలోమీటర్స్ వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది. అంత దూరం వాళ్ళు ఎందుకు వెళ్ళడానికి ఇష్టపడ్డారు అంటే అబ్రాము అంత మంచోడు అనమాట. ఇక్కడ మనకి దాను మట్టుకు అని అన్నది. ఇక్కడ ఒక చిన్న మాట గుర్తుపెట్టుకోవాలి, దాను మట్టుకు అనే పదం ఎందుకు ఉపయోగించారంటే, ఆ టైంలో ఆ ఊరు పేరు దాను కాదు, ఆ ఊరు పేరు లాయిష్ లేకపోతే లెషం. ఆ ఊరి పేరు లాయిష్ లేకపోతే లెషం, కానీ దాను అని మనకి రాశారు. ఎందుకు రాశారంటే, మీకు ఇదివరకు ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తాను, మా తాతగారు హేలాపురి అనే ఊర్లో పుట్టారు. అయితే నేను గనక ఒకవేళ మీతో చెప్పదలుచుకుంటే, మా తాతగారు హేలాపురిలో పుట్టారు అని అంటే ఆ ఊరు ఎక్కడుంది అని మీరు అడుగుతారు. ప్రపంచ పటంలో ఆ ఊరు ఎక్కడ మీకు కనబడదు ప్రస్తుతం. మీకేమని చెప్తే అర్థమవుతుందంటే, మా తాతగారు ఏలూరులో పుట్టారు అంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏలూరుకి ఒక 70-80 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పేరు అది, హేలాపురి అనేటువంటి పేరు. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే లాయిష్ లషం అనేటువంటిది అప్పుడు అబ్రాహం ఉన్నటువంటి పేరు, కానీ మోషే తర్వాత కాలంలో దీన్ని చదువుకునేటప్పుడు ప్రజలకి అర్థం అవ్వాలని జడ్జెస్లో మనము న్యాయధిపతులు 18:29, యెషయా గ్రంథం 10:39 అర్థమవుతుందంటే దాన్ని డాను అని పేరు పెట్టారు. దమస్కుకి తూర్కి మధ్యలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సిటీ అనమాట. అయితే అబ్రాము 318 మంది సైనికుల్ని తనతో పాటు తీసుకొని వెళ్ళాడు. ఒక నైట్ స్ట్రాటజీని ఉపయోగించాడు. రాత్రిపూట ఆయన వేరువేరుగా చేసి చుట్టుపక్కల నుంచి ఒకేసారి అటాక్ చేశాడు, తెలివితేటలు ఉపయోగించాడు, దేవుని మీద ఆనుకున్నాడు, దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. ఇది మనకి అర్థమవుతుంది 13-17 దాకా. ఇక్కడి నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఏంటి అని అంటే, అబ్రహాము తన బ్రదర్ అని మనం జనరల్గా చెప్పాలి, అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే మేనల్ని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చాడు. దేవుడు ఆదాముని ఎత్తుక్కుంటూ ఏదైనా తోటలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆదాము పారిపోతున్నాడు కాబట్టి, ఎందుకంటే మనము నాశనానికి దారితీస్తున్నాం కాబట్టి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో చూడండి. మనము దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, కయ్యను లాగా వ్యవహరించలేదు. కయ్యనుని దేవుడు అడిగాడు, మీ సహోదరుడు ఏడి అని అంటే, మా సహోదరుడు నేనన్నా కాపలాగాడినా అని అన్నాడు. కానీ అబ్రాము అలాగ అనలేదు, లోతుని వెతుక్కుంటూ వెళ్ళాడు. యోసేపు తన అన్నలు తన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని క్షమించి కుటుంబాన్నంతటిని కూడా నిలబెట్టడానికి ఇష్టపడ్డాడు. ఎస్తేరు తనకి అవకాశం దొరికినప్పుడు ప్రాణం పోయినా పర్లేదు, నా జాతిని నిలబెట్టాలి అని ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి ఇష్టపడింది. నెహేమియా గోళ్ళు కూలిపోయినాయి అన్నప్పుడు నాకేంటి సంబంధం అనుకోకుండా ఆయన రిస్క్ తీసుకొని గోడలు కట్టడానికి ఇష్టపడ్డారు. వీరి జీవితాల నుంచి మనకి ఏమర్థమవుతుంది? తమ జాతి వారిని, తమ సహోదరులని కాపాడటానికి వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనము క్రైస్తవ సహవాసంలో ఉన్నాం. మీరు క్రైస్తవులైతే ఖచ్చితంగా సహవాసంలో ఉన్నవాళ్ళే. నేను సహవాసం అన్నప్పుడు హెబ్రోన్ ఫెలోషిప్, లేమన్ ఎవాంజెలికల్ ఫెలోషిప్ వాటి గురించి మాట్లాడలేదు. క్రీస్తు సహవాసంలో ఉన్నవాళ్ళం. నేను క్రీస్తుతో సహవాసంలో ఉంటాను, క్రీస్తు బిడ్డలతో నేను సహవాసంలో ఉంటాను. అలాగ సహవాసంలో ఉన్నప్పుడు సహవాసంలో ఉన్నవాళ్ళు ఎవరైనా జారిపోతే, సహవాసంలో ఉన్నవాళ్ళు ఎవరైనా పడిపోతే వాళ్ళని లేవనెత్తాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఇక్కడ అబ్రాము నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం అది. ఈ పరిచర్య సాహసోపేతమైనటువంటి పరిచర్య. ఎందుకు అనంటే రెండు విషయాల్లో మనకి ధైర్యం ఉండాలి. మనము పాపము చేసిన వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్తున్నాం, మనము జారిపోయినటువంటి వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్తున్నాం. ఆ వ్యక్తిని కన్ఫ్రంట్ చేయాలి. నాతాను దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో అలాగా ఉంటుందన్నమాట. కాబట్టి ధైర్యం కావాలి. ఆహాబుని ఏలియా కలుసుకోవడానికి వెళ్ళాడే, ఆ విధమైనటువంటి ధైర్య సాహసాలు మనకి ఉండాలి. మొదటిది బోల్డ్నెస్ ఉండాలి, టు కన్ఫ్రంట్ సిన్. రెండోది, ఈ బోల్డ్నెస్తో పాటు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పాపాన్ని వెలికి చూపిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ పాపాన్ని చేయించడానికి కారణమైనటువంటి సాతానుడు మన మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. సో వీ మస్ట్ బి రెడీ టు ఫేస్ దట్ బ్యాటిల్. కాబట్టి ఈ రెండు విషయాల్లో మనకి ధైర్యం ఉండాలి. మూడోది హ్యూమిలిటీ ఉండాలి. ఎందుకనంటే ఒక వ్యక్తి జారిపోయినప్పుడు అతన్ని లేవనెత్తడానికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు నేను కూడా జారిపోవడానికి అవకాశం ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ భయంతో, ఆ జాగరూకతతో మనం వెళ్ళాలి. ఆ విధంగా చేయటం అనేది గొప్ప పాఠం. గలతీయులకు రాసిన పత్రిక 6:1 చదువుతున్నాను. ఇది పౌలు భక్తుడు గలతీ సంఘానికి రాస్తున్నటువంటి మాట. బ్రదర్స్, ఇఫ్ ఎనీవన్ ఈజ్ కాట్ ఇన్ ఎనీ ట్రాన్స్గ్రెషన్, యూ హూ ఆర్ స్పిరిచువల్ షుడ్ రెస్టోర్ హిమ్ ఇన్ ఎ స్పిరిట్ ఆఫ్ జెంటిల్నెస్. కీప్ వాచ్ ఆన్ యువర్ సెల్ఫ్ లెస్ట్ యూ టు బీ టెంప్టెడ్. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలను. రెస్టోరేషన్ ఈజ్ అ బ్యాటిల్ విత్ సిన్ అండ్ సటానిక్ ఫోర్సెస్. ఈ జారిపోయినటువంటి వాళ్ళని బయటికి తీసుకురావటం అనేది పాపముతో, సాతాను శక్తులతో పోరాడటం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, జారిపోయినటువంటి వ్యక్తిని రెస్టోర్ చేయటం అనేది లాజికల్ కాకపోవచ్చు. వాడెవడో నాకేం సంబంధం? 12 ఏళ్ళు అయిపోయింది, నాకు వాడికి సంబంధం ఏంటి? వాడు చాలా దూరం వెళ్ళిపోయాడు, నేను ఎందుకు వెళ్ళాలి? నేనే ఇక్కడ యాత్రికుణ్ణి, నేను ఎందుకు వెళ్ళాలి అని అబ్రాము లాజికల్గా ఎన్నో కారణాలు చెప్పొచ్చు. కానీ బియాండ్ లాజిక్ వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. చాలా సందర్భాల్లో రెస్టోరేషన్ అనేది రిస్కీ, ప్రాణాపాయం కలిగినటువంటిది. ఆత్మీయంగా జారిపోవచ్చు, శారీరకంగా అటాక్ చేయబడచ్చు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెస్టోరేషన్ అనేది పడిపోయిన వ్యక్తిని లేవనెత్తడం అనేది. మనమే పడిపోవడానికి, దారి తీయడానికి అవకాశం ఉండొచ్చు. ప్రతిసారి రెస్టోర్ చేయడానికి వెళ్ళినప్పుడు దేవుని మీద ఆధారపడాలి, దేవుని జ్ఞానం మీద మనం ఆధారపడాలి. ఆ విధంగా అబ్రాము వెళ్ళి లోతుని విడిపించటం అనేది జరుగుతున్నది. అబ్రహాముని మనము విశ్వాసులకు తండ్రి అని అన్నాం, మన యొక్క తండ్రి అని పిలిచాం. మన తండ్రిలాగా మనం కూడా వ్యవహరించాలి కదా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సరే, ఇది మనం 13:17 దాకా చూడగలుగుతాం. 18:24 దాకా చూసినట్లయితే ఈ విధంగా గొప్ప విజయాన్ని సాధించి ఆయన వెనక్కి వస్తూ ఉన్నాడు. వెనక్కి వస్తూ ఉన్నప్పుడు అంతకంటే భయంకరమైనటువంటి యుద్ధాన్ని ఇప్పుడు ఫేస్ చేస్తున్నాడు. ఎలా అంటే, ఇద్దరు రాజుల్ని ఆయన ఎదుర్కొన్నాడు. ఒక ఆయన సోదోమోకి రాజు, ఇంకొక ఆయన షాలేంకి రాజు. సొదోమో రాజు బహుశా బేరా అయి ఉంటాడు. ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే కనుక, అయ్యా నువ్వు ఈ విజయాన్ని సాధించావు కదా, దోపుడు సొమ్మును మనిద్దరం పంచుకుందాం అని చెప్పడానికి వచ్చాడు, ఆఫర్ ఇవ్వడానికి వచ్చాడు. షాలేము రాజు ఎందుకు వచ్చాడంటే ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చాడు. వీళ్ళిద్దరూ రెండు యాంగిల్స్లో రావటం అనేది మనము చూస్తూ ఉన్నాం. సొదొమ రాజు అబ్రహాము సాధించినటువంటి విజయాన్ని చూశాడు. షాలేము రాజు దేవుడు తన పక్షాన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చూశాడు. సొదొమ రాజు దోపుడు సొమ్ము పంచుకుందామా అన్నాడు. షాలేము రాజు ఆశీర్వాదాలు పంచుకుందామా అని అన్నాడు. సొదొమ రాజు యొక్క ఆఫర్ని అబ్రహాము రిజెక్ట్ చేశాడు. షాలేము రాజు యొక్క ఆఫర్ని స్వీకరించాడు. ఎంత అద్భుతమో చూడండి. ఇక్కడే మనము అబ్రహాము యొక్క గొప్ప విషయాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. షాలేము రాజు పేరేంటేనంటే మెల్కీసెదక్. మెల్కీసెదక్ గురించి రకరకాలైనటువంటి అపోహలు, రకరకాలైనటువంటి కథలు, రకరకాలైనటువంటి పుస్తకాలు కూడా రాయటం జరిగింది. మెల్కీసెదక్ అన్న మాటకి అర్థం ఏంటంటే మై కింగ్ ఈజ్ రైచస్, నా రాజు నీతి కలిగినటువంటి వాడు. ఈయన ఎవరు అని అంటే గనక మోస్ట్ హై గాడ్, మహోన్నతుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క యాజకుడు అని చెప్పాలి. అబ్రహాము కూడా ఆ దేవుణ్ణే కొలుస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుడే మెల్కీసెదక్ యొక్క దేవుడు అనేటువంటి విషయాన్ని చూడాలి. బైబిల్లో దేవుడు మహోన్నతుడు ఎల్ ఎలియాన్ అనేటువంటి పదం మొట్టమొదటిసారిగా ఉపయోగించబడింది ఇక్కడే. కొంతమంది ఏమంటారంటే మెల్కీసెదక్ ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే అక్కడికి వచ్చాడు అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే లేదు లేదు, ఒక దేవదూత వచ్చాడు అని చెప్తూ ఉంటారు. మెల్కీసెదక్ గురించి బైబిల్లో మూడే చోట్ల ఉంది. ఆదికాండం 14వ అధ్యాయంలో, కీర్తనలు 110లో, హిబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, మూడే మూడు చోట్ల మనకి ఉన్నది. స్పష్టంగా ఇక్కడ ఉన్నది ఏంటంటే మెల్కీసెదక్ ఒక యాజకుడు అని. ఆ యాజకత్వం కూడా ఎవరికి చేస్తున్నాడు అంటే ఎల్ ఎలయాన్, మహోన్నతుడైనటువంటి దేవునికి యాజకుడిగా ఉన్నాడు. యూదులు యాజకుడు అని ఒక వ్యక్తిని పలకరించాలి అంటే ఆ యాజకుడి యొక్క జీనియాలజీలోకి వెళ్తాడు. ఎందుకంటే యాజకులు యాజక వంశంలోంచే రావాలి. అయితే మెల్కీసెదక్కి వంశం గురించి రాయకుండా డైరెక్ట్గా యాజకుడు అని అన్నారు. దీనితో మనకి ఒక చిన్న ప్రశ్న వస్తుంది. ఇతను పుట్టు పూర్వత్రాలు తెలీదు, కానీ ఇతన్ని యాజకుడు అని అన్నారు. అంతేకాదు ఇతను షాలేము రాజు అని అన్నాడు. అంతేకాదు ఇతని పేరులో అర్థం ఏంటనంటే నీతిమంతుడు. మూడు ఉన్నాయి తనకి. హీఈస్ ప్రీస్ట్, యాజకుడు. హీఈస్ కింగ్, ఆయన రాజు. ఆయన నీతిమంతుడు, హీఈస్ రైచస్. అందుకనే హిబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే దేవుని కుమారుని పోలినటువంటి వాడు అని అంటాడు. ఎందుకని దేవుని కుమారుని పోలినటువంటి వాడు? యేసుక్రీస్తు ప్రభువారు నిత్య యాజకుడు, ఎప్పుడు కూడా తండ్రి కుడిపార్శాన ఉండి మన పక్షాన యాజకత్వం చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రాజు, అందుకే ఆయన పుట్టినప్పుడు బంగారాన్ని ఆయనకి ఇవ్వటం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు, అంతేకాదు ప్రపంచానికి నీతిని అందించగలిగినటువంటి వాడు ఆయనే. అందుకనే మెల్కీసెదక్ని యేసుక్రీస్తుతో పోలుస్తూ ఉండటం అనేది మనకి జరుగుతుంటుంది. అయితే హిబ్రీ గ్రంథకర్త మెల్కీసెదక్ని ఎందుకు ప్రస్తావించాడు అని అంటే కనుక అబ్రహాము మెల్కీసెదక్ దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందాడు కాబట్టి ఆశీర్వదించిన వాడే గొప్పవాడు కాబట్టి మెల్కీసెదక్ గొప్పవాడు అని అంటాడు. అంతేకాదు మెల్కీసెదక్కి అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు, టైత్. మొట్టమొదటిసారిగా బైబిల్లో టైత్ అనేటువంటి పదాన్ని మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. సో ఆ టైత్ ఇవ్వటం జరిగింది. అది ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి. మెల్కీసెదక్ ఏమని ఆశీర్వదించాడంటే ఈ విజయం నీది కాదు, దేవుడి నీకు ఇచ్చాడు. నువ్వు సాధించింది కాదు, దేవుడు నీకు సాధించి పెట్టాడు అని అన్నప్పుడు తాను దశమ భాగం ఇవ్వటం జరుగుతూ ఉన్నది. లేవికాండం 27వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయంలో ఈ దశమ భాగాల గురించి మనకి ఉంటూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ యొక్క పంటల్లో వచ్చినటువంటి ఆ రాబడిలోంచి 1/10వ వంతు ఇవ్వటం అనేది లేవికాండం 27వ అధ్యాయంలో చూస్తాం. ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి 1/10వ వంతు వాళ్ళు పేదలకి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది వాళ్ళకున్నటువంటి ఆచారం. అయితే థ్యాంక్స్ గివింగ్ వీక్లో ఉన్నటువంటి మనము ఇన్ వాట్ వేస్ వీ కెన్ థ్యాంక్ గాడ్, ఇన్ వాట్ ఏరియాస్ వీ కెన్ థ్యాంక్ గాడ్, మన జీవితం గురించి దేవునికి థ్యాంక్స్ చెప్పొద్దా, ఈరోజు దాకా మనం బతికున్నామంటే దేవునికి థ్యాంక్స్ చెప్పొద్దా, కోవిడ్ లాంటి భయంకరమైనటువంటి జబ్బు వచ్చినప్పుడు దేవుడు మనకి ఆక్సిజన్ అందేటట్లు చేశాడు, అందుకు థ్యాంక్స్ చెప్పొద్దా? మీరు ఒకసారి ఆలోచించండి, కోవిడ్లో భయంకరమైన స్థాయికి వచ్చినప్పుడు మన చుట్టూ ఆక్సిజన్ ఉంటుంది, కానీ మన లంగ్స్ తీసుకోలేనటువంటి పరిస్థితి, ఉన్న వాటిని అనుభవించలేనటువంటి పరిస్థితి చాలామందికి ఉన్నది. మనకి రెండు అడ్వాంటేజెస్ ఉన్నది. ఒకటి, చుట్టూ ఆక్సిజన్ ఉంది. రెండోది, పీల్చుకోగలిగే లంగ్స్ ఉన్నాయి. మనకి ఆహారం ఉంది, తినగలిగే ఆరోగ్యం ఉన్నది. డోంట్ వీ నీడ్ టు థ్యాంక్ గాడ్ ఇన్ ఎవ్రీ మూమెంట్? ప్రతి క్షణము ప్రతి దినము కూడా దేవునికి వందనస్థులమై ఉండటం అనేది జరగదా? అవసరం లేదా? వెల్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఎ థ్యాంక్స్ గివింగ్ వీక్, నేను కాదనట్లేదు, బట్ థ్యాంక్స్ గివింగ్ షుడ్ బి ఎ డైలీ ఎండీవర్. అది ప్రతి దినము ఉండాల్సిందిగా మనము చూస్తూ ఉన్నాం. 14:21-24 దాకా సొదొమ రాజు ఆఫర్ ఇచ్చాడు. ఏమని ఆఫర్ ఇచ్చాడంటే, నువ్వు దోపుడు సొమ్ము తీసుకొచ్చావు కదా, దాంట్లో నువ్వు కొంచెం తీసుకో, నాకు కొంచెం ఇవ్వు, లేకపోతే నువ్వు కొంచెం ఆ ఆస్తిని తీసేసుకో, నాకు మాత్రం మనుషుల్ని ఇవ్వు అని చెప్పాడు. ఇక్కడ అబ్రహాంకి గొప్ప పోరాటం ఉండుంటుంది. ఏంటంటే టెంప్టేషన్ టు స్టేక్, దాన్ని తీసుకోవాలి అనేటువంటి ఆశ అబ్రహాంకి ఉండుండొచ్చు, బట్ అబ్రహాం దాన్ని రెస్ట్రిక్ట్ చేయగలిగాడు. దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి దేవుడు ఇవ్వాలనుకుంటే నాకు ఇస్తాడు, దోపుడు సొమ్ము నాకెందుకు అనేటువంటి ఆలోచన తనకు వచ్చి, నో, ఇది నాకొద్దు, నీ దగ్గర నుంచి దోపుడు సొమ్ము తీసుకొని నీకు పేరు రావటం నాకు ఇష్టం లేదు, నాకు నీ దగ్గర నుంచి నాకు ఏమీ వద్దు, నాకు ఏదైనా ఉన్నదంటే నాకు దేవుడిచ్చిందే. సో హీ వాంటెడ్ టు ఆనర్ గాడ్, హీ వాంటెడ్ టు ప్రొజెక్ట్ గాడ్, దేవుణ్ణి గౌరవించాలి అని అనుకున్నాడు. అంతేకాదు దేవుని యొక్క పేరుకి అపకీర్తి రాకుండా చూడాలి అని ప్రయత్నం చేశాడు. అబ్రహాం ఈజ్ ఎ గ్రేట్ మోడల్ ఆఫ్ గ్రేట్ హార్టెడ్నెస్. ఆయనకున్నటువంటి గొప్ప హృదయానికి సాదృశ్యం అబ్సెన్స్ ఆఫ్ గ్రీడ్. ఆయనకి నాకు ఇది కావాలి అనేటువంటి ఆ తప్పుడు కోరికలు తనకి లేవు. గొప్ప ఇంటిగ్రిటీ, యథార్థత ఉన్నటువంటి వాడు. బియాండ్ రిప్రోచ్, ఆయన్ని ఎవరు కూడా తప్పు పట్టుకోలేనటువంటి జీవితాన్ని జీవించాడు. చెక్ స్విండాల్ అనేటువంటి ఆయన అబ్రహాం అనేటువంటి బుక్లో ఈ మాట రాస్తూ ఉన్నాడు. అయితే తానేమీ తీసుకోలేదు, కానీ గుర్తుపెట్టుకోండి, తనతో పాటు వచ్చినటువంటి ఆ ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళకైతే ఇచ్చేయండి అని అంటున్నాడు. దీంట్లో మనకి అబ్రహాం యొక్క జెంటిల్నెస్ కనబడుతుంది. నేను పాటించిందే అందరూ పాటించాలని బలవంతం చేయకుండా ఆయన ఉన్నాడు. సో అబ్రహాం గురించి 4 పాఠాలు నేర్చుకోవచ్చు. జెన్యూయిన్ అన్సెల్ఫిష్నెస్, నిజమైన నిస్వార్థత తనలో కనబడుతుంది. సాక్రిఫైస్, రిస్క్ తీసుకున్నాడు, చచ్చిపోయినా పర్లేదు, లోతుని బతికించాలి అని అనుకున్నాడు. అబ్సెన్స్ ఆఫ్ గ్రీడ్, అనికి దురాశ అనేది లేదు. జెంటిల్నెస్, చాలా సహృదయంతో మంచివాడిగా ఆయన వ్యవహరించాడు. సో దట్ ఈజ్ అబౌట్ 14th chapter. అయితే ఈ 14th అధ్యాయం నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకుంటాం? లెసన్ నెంబర్ 1, మన చుట్టూ ఉన్నటువంటి విశ్వాసుల్లో ఎవరైనా జారిపోయారా, పడిపోయారా, పాపంలో ఉన్నారా, వాళ్ళని పైకి లేవనెత్తాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అప్పుడే మనం అబ్రహాం యొక్క పిల్లలము అని అనిపించుకుంటూ ఉంటాం. రెండోది, అది కఠినమైనది, భయానకమైనటువంటిది, మనం కూడా పడిపోయే పరిస్థితుల్లోకి తీసుకెళ్ళగలిగేది, దేవుని మీద ఆధారపడితేనే సాధ్యము అయ్యేది. నెక్స్ట్, దేవుడు మన జీవితంలో ఏదైనా అనుగ్రహిస్తే గర్వాన్ని మాత్రం ఎప్పుడు ప్రదర్శించకూడదు, థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి. ఇఫ్ యు ఆర్ నాట్ థ్యాంక్ఫుల్, యు ఆర్ ప్రౌడ్ అనే విషయం గుర్తుపెట్టుకో. దిస్ ఈజ్ మైన్ అని చెప్పుకుంటున్నావు, ఇది దేవుడు నాకు ఇచ్చింది అని దేవుడు పేరు చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు యు ఆర్ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ప్రైడ్ అనేది లూసిఫర్కి చాలా దగ్గరది, ఎందుకంటే ప్రైడ్తోనే లూసిఫర్ పైనుంచి కింద పడిపోయాడు. ప్రైడ్ ఉన్నప్పుడే నెబుకద్నెజర్ జంతువుగా మారిపోయాడు. లెట్ నాట్ ప్రైడ్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. తర్వాత ఆయన గ్రీడినెస్ లేకుండా ఉన్నాడు, తాను దురాశ అనేది లేకుండా బ్రతికాడు. అంతేకాదు తాను జెంటిల్గా వ్యవహరించినట్లు మనము చూస్తున్నాం. దాట్స్ అబౌట్ 14th chapter. 15th chapterలోకి వచ్చేప్పటికి 14th chapterకి క్వైట్ కాంట్రాస్ట్ లాగా ఉంటుంది. 14th chapter అంతా కూడా యాక్షన్ ప్యాక్డ్, ఒక విధంగా చెప్పాలంటే హాలీవుడ్, బాలీవుడ్ అలాగ ఉంటుందన్నమాట. కంప్లీట్లీ యాక్షన్ ప్యాక్డ్, డిషు ఇది మనకు కనబడుతూ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ సైడ్, బయట కనబడేదిగా ఉంటూ ఉంటుంది. దాట్ ఈజ్ 14th chapter. అయితే 15th chapter ఇట్ ఈస్ వెరీ వెరీ మచ్ సటిల్, బయటికి ఏమాత్రం కనబడదు. ఎందుకంటే అబ్రహాముకి దేవుడికి మధ్య జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి సంభాషణ, 21 వచనాల్లో 17 వచనాలు దేవుడు మాట్లాడుతూ ఉంటే 4 వచనాల్లో అబ్రహాం గురించి ప్రస్తావించడం కానీ అబ్రహాం యొక్క మాటలు కానీ కనబడుతున్నాయి. 2-3 వచనాలు, 6 వచనం, 8 వచనం, ఓన్లీ 4 వర్సెస్ అబ్రహాంకి సంబంధించినవి. అయితే మిగిలిన 17 వచనాలు కూడా దేవుడు మాట్లాడటం జరుగుతూ ఉన్నది. సో ఇట్ వాజ్ ఎ కాన్వర్జేషన్ బిట్వీన్ గాడ్ అండ్ అబ్రహాం. దేవుడికి అబ్రహాంకి మధ్యన జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి సంభాషణ. ఈ సంభాషణలో అంతర్గతమైనటువంటి పోరాటం అబ్రహాములో కనబడుతుంది. దేర్ ఈజ్ ఫ్రస్ట్రేషన్. తనలో ఏంటిది అనేటువంటి కష్టమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, భయాందోళనలు ఉన్నాయి. దేర్ ఈజ్ ఫియర్, దేర్ ఈజ్ ఫ్రస్ట్రేషన్. తనలో భయం ఉన్నది, తనలో చింత ఉన్నది, తనలో ఏంటిది అనేటువంటి కోపం ఒక విధంగా ఉన్నది. వాటి మధ్యన దేవుడు తనతో ఎలాగ మాట్లాడుతున్నాడు అనేది కనబడుతున్నది. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ హ్యావ్ వార్స్ అవుట్ సైడ్, దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ హ్యావ్ వార్స్ ఇన్ సైడ్. ఒకవేళ వార్స్ అవుట్ సైడ్ అయితే 14వ అధ్యాయం మీకు వర్తిస్తుంది, వార్స్ ఇన్సైడ్ అయితే కనుక 15వ అధ్యాయం మీకు వర్తిస్తూ ఉంటుంది. సో ఈ 15వ అధ్యాయం ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అనే విషయాన్ని మనము చూడాలి. చాలా స్పష్టంగా కనబడేది ఏంటంటే అబ్రహాముతో దేవుడు అంతసేపు మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనతో ఫ్రెండ్లీగా వ్యవహరించడానికి ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువారు అంటాడు, నేను మిమ్మల్ని శిష్యులను పిలవను, మీరు నా స్నేహితులు అంటాడు. ఐ వాంట్ టు టాక్ టు యూ యాజ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ లాగా మీతో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు. అయితే అబ్రహాము ఆ ఫ్రెండ్లీ కాన్వర్జేషన్లో చాలా సహజంగా, ఏమాత్రం దాపరికం లేకుండా, ఫిల్టర్స్ లేకుండా దేవుడితో ఎట్లా మాట్లాడాడు చూడండి. 2-3 వచనాల్లో 15వ అధ్యాయంలో అంటున్నాడు, నాకు పిల్లలు లేరయ్యా, నా దాసి ఉన్నాడు కదా ఎలియాజర్, వాడికి మొత్తం ఆస్తి అంతా ఇచ్చేయమంటావా, నువ్వు ఇచ్చిందంతా కూడా వాడికి ఇచ్చేయాలా అనేటువంటి ఫ్రస్ట్రేషన్తో మాట్లాడిన మాటలు మనకు కనబడుతున్నాయి. 6వ వచనంలో అబ్రహాం విశ్వాసం బట్టి నీతిమంతుడని ఎంచబట్టు అనేది కనబడుతుంది. 8వ వచనంలో దేవుణ్ణి అమాయకంగా అడుగుతున్నాడు, ఇవన్నీ వాగ్దానాలు చేస్తున్నావు కదా, అవి నెరవేర్తాయి అంటానికి గ్యారంటీ ఏంటి, అవి నెరవేర్తాయి అంటానికి రుజువేంటి అని అడుగుతూ ఉన్నాడు. సో ఎంత యథార్థంగా మాట్లాడుతున్నాడో చూడండి. సో దీంట్లో మనము అబ్రహాము మాట్లాడే తీరును బట్టి మనం దేవునితో ఎట్లా మాట్లాడాలి, దేవునితో ఎట్లా వ్యవహరించాలి, ఇన్ ఎ వే హౌ షుడ్ బి అవర్ ప్రేయర్, మన ప్రేయర్ ఎలా ఉండాలి అనేది మనం చూద్దాం. 15వ అధ్యాయం 1వ వచనం, ఇది జరిగిన తర్వాత. ఏం జరిగిన తర్వాత క్విక్గా చెప్పాలంటే కనుక అబ్రహాము వెన్ హీ వాజ్ అబౌట్ 60 or 65 ఉర్ కల్దీల దేశమైనటువంటి ఉర్ నుంచి దేవుడు పిలిచాడు. వెన్ హీ వాజ్ 75 హారాన్ నుంచి దేవుడు పిలిచాడు. ఆ తర్వాత షెకెంలో ఉన్నప్పుడు ఆయనకి ఈ ఫ్యామిన్ అనేది వచ్చింది, కరువు అనేది వచ్చింది, ఐగుప్తి దేశానికి జారుకున్నాడు. దేవుడు అక్కడ ఐగుప్తి పరిస్థితి నుంచి అద్భుతంగా తప్పించాడు. ఆ తర్వాత లోతు తన నుంచి దూరం అయిపోయాడు. 12 ఏళ్ళు గడిచింది. 13వ ఏట లోతుని తప్పించడానికి చాలా దూరం వెళ్ళి తప్పించి వచ్చాడు. ఆ తర్వాత అతన్ని సొదొమ రాజు వచ్చి ఆఫర్ ఇచ్చాడు, కాదని అన్నాడు. షాలేము రాజు వచ్చాడు, దీవించాడు, దశమ భాగం ఇచ్చి ఆయన వెనక్కి వచ్చాడు. ఇది జరిగిన తర్వాత. సో ఒక విధంగా చెప్పాలంటే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే స్పిరిచువల్గా అప్లోనే ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఒక చిన్న ప్రశ్న వచ్చింది. ఏంటి ఆ ప్రశ్న అంటే, నాకు భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే, అతను మళ్ళీ నన్ను అటాక్ వస్తారేమో, ఎందుకంటే వాళ్ళు చాలా క్యూట్ పర్లు, నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు బాధగా ఉంది అని అంటే, ఈ ఆస్తి అంతా పనోడికి వెళ్ళిపోద్దేమో అని భయం ఉన్నది, బాధ ఉన్నది. వీటి మధ్యన దేవుడు తనకి అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఒకటి ప్రొటెక్షన్ ఇస్తానంటున్నాడు, రెండోది ప్రావిజన్ ఇస్తానంటున్నాడు. ఒకటి భద్రత ఇస్తానంటున్నాడు, రెండోది తనకి ఆస్తిని దేవుడు గొప్పగా సమకూరుస్తాను అంటున్నాడు. ఫియర్ నాట్, భయపడద్దు. మొట్టమొదటిసారిగా బైబిల్లో ఈ పదాన్ని ఇక్కడే చూస్తున్నాం, ఫియర్ నాట్ అనేటువంటి పదం 365 సార్లు బైబిల్లో కనబడుతుంది. ఫియర్ నాట్ అనేది ఒక పండితుడు ఏమంటాడంటే, రోజుకొకటి సంవత్సరం అంతా కూడా సరిపోద్ది అని అంటున్నాడు. ఈ ఫియర్ నాట్కి చాలా ఇమీడియట్ ఉండాల్సినటువంటి వర్డ్ ఏంటంటే, ఫియర్ నాట్ అబ్రహాం, ఐ యామ్ యువర్ షీల్డ్, నేనే నీతో ఉన్నాను. ఐ యామ్ ఎగో ఎమి, నేనే అనేటువంటి ఆ పదం చాలా శక్తివంతమైంది. అది దేవునికి ఒక్కడికే ఆపాదించబడేటువంటిది. సరే అబ్రహాం అడుగుతున్నటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, 2-3 వచనాల్లో ఐఎమ్ చైల్డ్లెస్, నాకు పిల్లలు లేరు. ఇది తన యొక్క పరిస్థితి. అబ్రాము వయసు బహుశా 87 సంవత్సరాలు అయి ఉండొచ్చు. 75 ఏట ఆయన హారాన్ని ఒడిచివచ్చాడు. 12 తర్వాత లోతును విడిచిపెడతానికి తప్పించడానికి వెళ్ళాడు. సో ప్రాబబ్లీ హీఈస్ అబౌట్ 87 ఇయర్స్ ఆ టైం, ఆ ఏజ్ ఉండుండాలి. షారా మెనోపాస్ దాటిపోయింది. స్త్రీ ధర్మము ఆమెకి ఇక లేదు. పిల్లల్ని కనేటువంటి అవకాశం లేదు. లోతు చాలా దూరం వెళ్ళిపోయాడు. తనకి పిల్లలు ఎవరూ లేరు. అలాంటి పరిస్థితుల్లో ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు ఒక విధంగా అపనమ్మకత్వం తనలోకి వస్తున్నటువంటి దినాలలో, తనలో ఇంపేషెన్స్, సహనం కోల్పోతున్నటువంటి దినాలలో తాను ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు తనకిచ్చినటువంటి అభయం 4-5 వచనాల్లో యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. హీ గేవ్ ఎ క్లియర్ అష్యూరెన్స్, వాడు కాదు వారసుడు. నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడు అగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలకు అతనికి తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరుచూచి నక్షత్రము లెక్కించినకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానమును అలాగున అవునని చెప్పాను. మీకు గుర్తుందా 13 అధ్యాయంలో ఎడారిలో ఉన్నప్పుడు ఇసుక రేణువులు చూపించి వీటిని లెక్క పెట్టగలరా అని అన్నాడు. ఇప్పుడు ఆయన బహుశా చీకట్లో బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూపించి ఆ తెల్లవారు 3-5 ఆ ప్రాంతాలలో కనబడేటువంటి ఆ నక్షత్రాలను చూపించి వాటిని లెక్కించగలవా అని అడుగుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, ప్లీజ్ నువ్వు భయపడద్దు, పైకి చూస్తే నక్షత్రాలు కనబడతాయి, కిందకు చూస్తే ఇసుక రేణువులు కనబడతాయి, నేను నిన్ను ఆ విధంగా ఆశీర్వదిస్తాను అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అయితే దేవుడు ఈ టైం దాకా ఎందుకు ఆగాడు? దేవుడు ఎందుకు ఆగాడంటే, జాగ్రత్త వినండి, అబ్రహాముకు పుట్టినటువంటి ఈ కుమారుడు షారా ద్వారా, దేవుడు ద్వారా తప్ప ఇంకా వేరే విధంగా కాదు అని ప్రపంచం గుర్తించాలి, అది గుర్తించాలి. సో అబ్రహాము షారా ఆల్మోస్ట్ చచ్చిన స్థితిలోకి వచ్చారు. దేవునికి మాత్రమే మహిమ కలగాలి, ఆ విధంగా జరిగింది. అబ్రహాము ఎప్పుడైతే ఆ మాట దేవుడు చెప్పాడో, 6 వచనం చాలా కీలకమైనటువంటి వచనం. 100 దీన్ని చదివినా తప్పలేదు. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఎలా జరుగుద్ది? అది దేవుడు తలనొప్పి, నాకెందుకు, నేను నమ్ముతా, అది దేవుడు అబ్రాహాము అనుకుంది. అబ్రాహాం బిలీవ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, దేవుని వాక్యాన్ని ఆయన నమ్మాడు. ఆ దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు గుర్తుపెట్టుకోండి, నమ్మకం చాలా ప్రాముఖ్యం అంటాం, కానీ నీ మీద నీకు నమ్మకం ఉండటం కాదు. ఐ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్ అండ్ ఐ వెంట్ అహెడ్ అని అంటారు కొంతమంది. నాకు మంచి తలంపు వచ్చింది, దాన్ని నమ్మాను, ముందుకెళ్ళిపోతున్నాను అంటారు. దట్ ఈస్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఆ నమ్మకం కాదు. అబ్రహాము తన మీద నమ్మకం పెట్టుకోలేదు. బిలీవింగ్ ఇన్ ఎ పర్సన్, ఈ లోకంలో ఉన్నటువంటి మనో వ్యక్తిని నమ్మటం. మనము తల్లిదండ్రులు నమ్ముతాం, వాళ్ళని వీళ్ళు నమ్ముతాం, తప్పేం కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అవ్వచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, ఫెయిల్ అవ్వకుండా ఉండేది ఎవరు? నేను ఫెయిల్ అవ్వచ్చు, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఫెయిల్ అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో పాస్ట్ ఎక్స్పీరియన్స్ని నమ్ముకుంటాం, అది ఫెయిల్ అవ్వచ్చు. కానీ ఫెయిల్ అన్నటువంటి వాడు ఒకే ఒక అతను, ఎవరంటే దేవుడు. బిబ్లికల్ ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ ఇన్ గాడ్, దేవుని మీద ఉండాలి. దేవుని మీద విశ్వాసం ఎలా ఉంటుంది? త్రూ హిజ్ వర్డ్, ఆయన వాక్యం మీద ఉంటుంది. బిబ్లికల్ ఫెయిత్ ఈజ్ నాట్ వేగ్ బట్ వర్డ్ బేస్డ్. దైవికమైనటువంటి, బైబిల్ ఆధారమైనటువంటి విశ్వాసం గాలిలో మేడల్లాగా ఉండదు, దానికి ఒక బేస్ ఉంటుంది. ఫెయిత్కి సబ్స్టెన్స్ ఉంటుంది. సబ్స్టెన్స్ అంటే పునాది ఉంటుంది. అదేంటంటే దేవుని వాక్యం. దేన్ని బట్ర ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం అంటే గాడ్స్ వర్డ్, దేవుని యొక్క మాట అని మనం చెప్పగలుగుతాం. అబ్రహాంస్ ట్రస్ట్ వాజ్ ఇన్ ద పర్సన్ గాడ్, దేవుడు అనేటువంటి ఆయన మీద ఆయన నమ్మాడు. దేవుడితో మొట్టమొదటిసారిగా అబ్రహాము మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. ఇదివరకు మాట్లాడాడంటే మాట్లాడి ఉండొచ్చు, దాన్ని బైబిల్లో ప్రస్తావించింది మొట్టమొదటిసారి ఇదే. అయితే దేవుణ్ణి ఏమని సంబోధిస్తున్నాడు? అదోనాయ్ యాహ్వే అని సంబోధిస్తున్నాడు. అదోనాయ్ యాహ్వే, ప్రభువైన యెహోవా అంటే అర్థమేంటి తెలుసా? సావరిన్, సార్వభౌముడా, నా ప్రభువా, నా దేవా, నా మీద అన్ని కోణాల్లో అధికారం కలిగినటువంటి వాడా అని చెప్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మనం కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి రెండు రకాలుగా మనం ఎదుర్కొంటాం. ఒకటి, పిడికలు బిగించి ఎందుకు ఈ కష్టాలు అనొచ్చు. రెండోది, చేతులు జోడించి ప్రభా నువ్వే నా దిక్కు, నువ్వు నాకు సహాయం చేయి అని పూర్తిగా ఆధారపడచ్చు. అబ్రహాం ఇక్కడ చేసినటువంటి పని ఏంటి అనంటే దేవుడి మీద పూర్తిగా ఆధారపడ్డాడు. ప్రభా నువ్వేం చెప్తే అది అని అన్నాడు. ఆమెన్ అన్న మాటకి అర్థం ఇదే అని అంటాడు. దేవుణ్ణి నమ్మటం అని అంటాడు గ్రిఫెత్ థామస్ అనేటువంటి ఆయన తన కామెంటరీలో. ఎఫ్బి మాయర్ ఏమంటాడు తెలుసా, దేవుణ్ణి విశ్వసించినప్పుడు దేవుడి ఆస్తి అంతా కూడా అబ్రహాముది అయిపోయింది అంటాడు ఎఫ్బి మాయర్ అనే ఆయన తన కామెంటరీలో. డొనాల్డ్ బాన్హౌస్ తాను రాసినటువంటి కామెంటరీలో, గాడ్స్ మెథడ్ ఆఫ్ సప్లయింగ్ అవర్ నీడ్ ఈజ్ టు గివ్ అస్ ఫ్రెష్ నాలెడ్జ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఎవ్రీ నీడ్ క్యాన్ బి మెట్ బై సీయింగ్ హిమ్. దేవుడు మన అవసరతలు కరిగేటట్లు చేసి దేవుడి వైపు చూసేటట్లు చేస్తాడు. ఆదాముకి ఈ ప్రపంచంలో ఏది కూడా తన జోడీ అనిపించలేదు. బహుశా ఆ విధంగా మనసులో నాకు జోడీ లేదు అని ఇంకెవరితో చెప్పుకుంటాడు, అప్పుడు దేవుడితోనే పడుకున్నాడు. కళ్ళు తెరిచే లోపల అవ్వ దొరికింది. ఎంత గొప్ప విషయం. సో కమిట్ ఆల్ యువర్ నీడ్స్ టు గాడ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. అబ్రహాం వాజ్ జస్టిఫైడ్ బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ప్లీజ్ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి డాక్ట్రిన్, ఇది అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క వర్స్ని ఆదికాండం 15:6 కొత్త నిబంధనలో 3 కోట్ చేశారు. గలతీలకు రాసిన పత్రిక 3:6, రోమిల్కి రాసిన పత్రిక 4:3, యాకోబు రాసిన పత్రిక 2:23. అందుకనే ఒక బైబిల్ పండితుడు ఏమంటాడంటే కొత్త నిబంధనలో యోహాను 3:16 ఎంత ప్రాముఖ్యమైనదో, పాత నిబంధనలో ఆదికాండం 15:7 అంత ప్రాముఖ్యమైంది అంటాడు. ఎందుకంటే 3 అక్కడ చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము బిలీఫ్, కౌంటెడ్ లెక్కించబడటం, రైచెస్నెస్ నీతిమంతుడిగా. విశ్వాసాన్ని బట్టి అబ్రహాము నీతిమంతుడిగా లెక్కించబడ్డాడు, నీతిమంతుడిగా చేయబడ్డాడు, నీతిమంతుడిగా చూడబడ్డాడు. అది ప్రాముఖ్యమైన వ్యక్తి మాట. జస్టిఫికేషన్ అనేది జుడిషియల్ పదం, కోర్టులో ఉపయోగించేటువంటి పదం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అబ్రహాము నీతిమంతుడు అయిపోలేదు, జాగ్రత్త వినండి. అబ్రహాములో ఇంకా పొరపాట్లు లేవు అనటానికి లేదు. అబ్రహాము మనం ఈ లోకరీత్యా అనుకున్నట్లు ఇంకెప్పటికీ పాపం చేయడు, ఇంకా పాపం లేనివాడు, ఎందుకంటే నీతి తనలో పెట్టారు అని కాదు. దేవుడు అతన్ని నీతిమంతుడు అని చూశాడు, దేవుడు తనని నీతిమంతుడు అని చూశాడు. రోమిల్ కాసిన పత్రిక 4:3-8 చూసినట్లయితే 3 అర్థమవుతుంది. పాజిటివ్గా ఏంటనంటే ఒక పాపిని దేవుడు ఇతను పాపి కాదయ్యా నీతిమంతుడు అని అంటే ఆయనకంటే ఇంకా పైన ఎవరు లేరు కాబట్టి ఇంకెవరు ఛాలెంజ్ చేయడానికి లేదు. రెండోది నెగిటివ్గా ఏంటి అనంటే కనుక ఈయన పాపాలు క్షమించబడ్డాయి, ఈయన పాపాలు ఇక నాకు కనబడలేదు. మూడోది ఎందుకు కనబడకుండా పోయాయి, ఎందుకు అనంటే కనుక క్రీస్తు రక్తము తన మీద చిందించబడింది, క్రీస్తు రక్తము తనని కప్పేసింది కాబట్టి ఇక పాపాలు కనబడలేదు. సో కొత్త నిబంధనలో నీతిమంతుడిగా ఎంచబడటం అనేది క్రీస్తు రక్తాన్ని బట్టి. ఫెయిత్ ఈజ్ ఓన్లీ మీన్స్, నాట్ ద బేసిస్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. విశ్వాసము అనేది ఒక పరికరం లాంటిది, ఒక విధానం మాత్రమే, కానీ ఆధారం ఏంటనంటే క్రీస్తు రక్తం. క్రీస్తు రక్తం, క్రైస్ట్ ఈజ్ ద బేసిస్, ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద బేసిస్. పాపం ఒక పక్కన పెట్టి తక్కెట్లో, ఇంకో పక్కన మన విశ్వాసం పెడితే సరిపోదు, ఇంకో పక్కన పెట్టాల్సింది క్రీస్తు రక్తం మాత్రమే. కాబట్టి కాకపోతే ఆ తక్కిళ్ళో క్రీస్తు రక్తం ఉన్నప్పుడు ఇక్కడ నీ పాపం పెట్టేది విశ్వాసం, దట్స్ యువర్ ఫెయిత్. సో ఆ విధంగా మనము విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా ఎంచబడటం అనేది. అబ్రాము ఫ్లాలెస్ అయిపోలేదు, కానీ దేవుడు తీర్పు అయితే ఇవ్వటం జరిగింది. 7-8 మనం చూసినట్లయితే అబ్రహాం 6 అష్యూరెన్స్ దట్ హీ వుడ్ పొసెస్. ఇది జరుగుద్దని నాకు ఎలా తెలుస్తుంది, ఇది సాధ్యమా అనే క్వశ్చన్ ఆయన అడిగాడు. 1:2 చూసినట్లయితే దేవుడు ఇనిషియేట్ తీసుకున్నాడు. మళ్ళీ 7:8 దేవుడే మళ్ళీ ఇనిషియేట్ తీసుకుంటున్నాడు. మధ్యలో అబ్రహాము ప్రశ్నలు వేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని ఆయనకు వచ్చింది అనంటే నీ కొడుకునిస్తాను అని అంటే కనుక మొదటిసారి ప్రశ్నే లేదు, సరే అన్నాడు. రెండోసారి ఇవన్నీ నీకు ఇస్తాను అని అంటే ప్రశ్న వేశాడు. ఎందుకని వేశాడంటే కొడుకునైతే నువ్వు ఇస్తావు, నీ మీద నాకు డౌట్ లేదు, కానీ ఈ దేశాలు ఈ దరిద్రమైన రాజుల చేతిలో ఉంది, అయినా నా దగ్గరకు వస్తుంది అంటావా, అది తనకున్నటువంటి ప్రశ్న. 9:16 దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముకి అర్థమయ్యే పద్ధతిలో రుజువు ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, పెన్ను కాగితం లేనటువంటి దినాలలో, డాక్యుమెంటేషన్ అంటే ఏంటో తెలియనటువంటి దినాలలో వేరువేరు పద్ధతులు ఉపయోగించేవాళ్ళు. చెట్టు కింద ఒక రాయిని పాతిపెట్టి ఈ రాయి నీకు నాకు సాక్ష్యం అని పెట్టుకునేవాళ్ళు ఉన్నారు. అయితే హిత్తీల సామ్రాజ్యంలో, ఎక్కడైతే మనకి అబ్రామ్ ఉంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగే విషయం ఏంటంటే, ఒక జంతువుని రెండు ముక్కలుగా కోసి రెండు ముక్కలు అటు ఇటు వేరుగా పెట్టి కాంట్రాక్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళిద్దరూ దాని మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోతారన్నమాట. అది వాళ్ళు చేసేది. ఎందుకు వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తారంటే, ఆ మధ్యన రెండు భావాలు దానికి ఉన్నాయి. ఒకవేళ దీంట్లో నువ్వు కానీ నేను కానీ ఈ నిబంధనను కనుక బ్రేక్ చేసుకున్నట్లయితే ఈ జంతువులు విరిగిపోయినట్లు మనం కూడా విరిగిపోతాం అని చెప్పడానికి. రెండోది ఏంటి అనంటే, ఈ రెండు ముక్కలు కలిస్తేనే పూర్తి జంతువు ఎలా అవుతుందో, మన ఇద్దరం కలిస్తేనే ఈ నిబంధన పూర్తవుతుంది అని చెప్పడం అన్నమాట. ఈ రెండు కారణాలతో ఆ జంతువులు ముక్కలుగా కోసి వాటి మధ్యన వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దేవుడు ఏం చేశాడంటే, కొన్ని జంతువుల్ని సగంగా కోసి అటు ఇటు పెట్టమన్నాడు. అయితే అబ్రహాం చేయాల్సిన పనుల్లో ఏంటంటే, పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఆ కళేబేరాలు, ఎందుకంటే రెండు ముక్కలు అయిపోయినాయి కదా, గెత్తలు అవి వస్తామంటే వాటిని తోలటమే అయిపోయింది. అయితే పొద్దుగుంకింది, చీకట పడిపోతుంది, మనోడు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. ఆ భయంకరమైనటువంటి నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ నిద్రలో మరి దర్శనమానాలో కలానాలో చూద్దాం. 17వ వచనం, మరియు పొద్దుగుంకి కటిక చీకట పడినప్పుడు రాజుచున్న పొయ్యయు అగ్ని జ్వాలయను కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. అంటే ఏంటంటే, ఒక పొయ్యి, ఒక స్టవ్ లాంటిది, మండుచున్నటువంటి స్టవ్ ఆ రెండు భాగాల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయిందంట. ఇది జరిగింది అనమాట. సో దీంతో మనకి ఏమర్థమవుతుంది, ఒక ఫైర్ లాగా, ఒక ఫ్లేమింగ్ ఫైర్ లాగా మధ్యన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఇదే ఫైర్ నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మోషేకి కనబడినప్పుడు మోషే ఆశ్చర్యంతో అక్కడికి వెళ్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు ఎడార్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అరణ్యంలో రాత్రంతా కూడా అగ్నిస్తంభం వాళ్ళకి ఉన్నది. సో ద ఫైర్ ఇస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధికి సూచన. అబ్రహాముకి జరిగింది అదే, మోషేకి జరిగింది అదే, ఇస్రాయిలీలకి జరుగుతున్నది కూడా అదే, సంసోను ఆ గిద్యోను విషయంలో కూడా అదే జరిగింది. ఆయన జంతువుని నదికి అక్కడ పెట్టినప్పుడు అగ్ని ఆకాశం నుంచి వచ్చి అది దహించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ ఏలియా విషయంలో కూడా జరిగింది అదే, ప్రార్థన చేసినప్పుడు అగ్ని పైన నుంచి కొరవడం. సో ఫైర్ ఈజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, చాలా రిఫరెన్సెస్ మీకు ఇచ్చారు. సో ఇక్కడ దేవుడు మధ్యన నడుచుకుంటూ వెళ్ళాడు అనేది అర్థం. నేను ఇందాకేమని చెప్పాను, ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళాలి, అబ్రహాము దేవుడు. కానీ ఇక్కడ అబ్రహాము దేవుడు కలిసి నడుచుకుంటూ వెళ్ళాడా? అబ్రహాము దేవుడికి సమవుజ్జి అవ్వగలడా? అవ్వలేడు. దేవుడే నడుచుకుంటూ వెళ్తూ ఏమంటున్నాడంటే, దిస్ ఈజ్ యూనిలేటరల్, యూనిలేటర్ ఏకపక్షాన తీసుకున్న నిర్ణయం, నాకు నేనే బాధ్యుణ్ణి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మానవుల మీద కండిషన్స్ ఏమీ పెట్టట్లేదు, నేనే వాగ్దానం చేశాను కాబట్టి దీన్ని నేనే నెరవేరుస్తాను. మీకు ఎంత బ్యూటిఫుల్గా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. సో ఇట్ వాజ్ ఎ యూనిలేటరల్ డెసిషన్, దేవుడు ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని అబ్రహాముతో తీసుకున్నారు కాబట్టి మిడిల్ ఈస్టర్న్లో అబ్రహాంకి ఒక పేరు పెట్టారు, ఎల్ ఖలీల్ అనేటువంటి పేరు. ఎల్ ఖలీల్, ఖలీల్ అంటే మాటకు అర్థం ఫ్రెండ్, ఎల్ ఖలీల్ అంటే ది ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మిత్రుడు అనేటువంటి మాట. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇప్పుడు మనకి ఫ్రెండ్గా ఉంటున్నాడు. మన భయాలు ఆయనకి తెలుసు, మన ప్రశ్నలు ఆయనకి తెలుసు. అంతేకాదు దేవుడు ఆశీర్వాదాన్ని ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. ఆశీర్వాదం డిలే అవుతుందంటే దానికి వెనకాల ఏదో కారణం ఉండి ఉండాలి. దేవుడు మనను కోరుకునేది ఒకటే, ట్రస్ట్ ఇన్ మీ, నన్ను నమ్ము అని అంటున్నాడు. నువ్వు భయంతో జీవించొద్దు, విశ్వాసంతో జీవించు అంటున్నాడు. ఫియర్కి ఆపోజిట్ ఫెయిత్ ఆ మాట చెప్తున్నాడు. అయితే దేవుడికి మన గురించి ఉన్నటువంటి ప్రణాళికలు మంచి ప్రణాళికలు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 3 రకాలైనటువంటి వాగ్దానాలు అబ్రహాముతో చేశాడు. 13, 14, 16 ఈ 3 వచనాల్లో దేవుడు ఏమి వాగ్దానం చేశాడంటే, నేషన్, ఒక దేశం గురించి వాగ్దానం చేశాడు. దేశం గురించి వాగ్దానం చేసినప్పుడు క్లియర్గా చెప్పాడు. ఏమంటాడు తెలుసా? నీ ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటాడు అని అన్నారు. రౌండ్ ఫిగర్ అక్కడ 400 సంవత్సరాలు చెప్పారు. అయితే యాకోబు వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎర్ర సముద్రం దాటేదాకా కౌంట్ చేస్తే 430 సంవత్సరాలు వస్తుంది. దీన్ని పెద్ద ఆర్గ్యూ చేయకూడదు. సంవత్సరాలు కాదు ఆర్గ్యూ చేయటం. దేవుడు ఎందుకు అంత డిలే చేశాడు? అది ప్రాముఖ్యమైన ప్రశ్న. 430 సంవత్సరాలు ఎందుకు ఆగాడు? అయితే దేవుడు ఆ ఫైర్ గుండా ఇంకొక మాట కూడా మనకు చెప్తున్నాడు. ఏంటి అని అంటే కనుక, దేవుడు ఏ విధంగా ఐగుప్తీయుల్ని తీర్పు తీర్చబోతున్నాడు అనేది, 10 శ్రమలు 10 తెగుళ్ళు ఆయన పంపించడం అనేది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రామిస్. ద సెకండ్ ప్రామిస్ వాజ్ రిగార్డింగ్ అబ్రహాం. 15వ వచనంలో ఉన్నది, నువ్వు టెన్షన్ పడద్దు, నీకు ఆ కష్టాలు ఏమి రావు, ముసలివాడిగా చనిపోతావు అని చెప్తా ఉన్నాడు. బహుశా ఇది 87 ఇయర్స్ అప్పుడు చెప్పినట్లయితే, ఇంకొక 87 ఇయర్స్ బతికాడు అబ్రహాం. 175లో ఆయన చనిపోయినట్లు మనము చూస్తూ ఉన్నాం 10:25 అధ్యాయంలో. ఇక లాస్ట్ పార్ట్కి వచ్చేప్పటికీ 18 నుంచి 21వ వచనం దాకా మనం చూసేప్పటి రిగార్డింగ్ ల్యాండ్, దేశం గురించి చెప్తా ఉన్నాడు. ఇస్రాయేలీలు దీన్ని సొంతం చేసుకుంటారు అనేది. దీని గురించి ఒక మాట చెప్పి ఐ వాంట్ టు క్లోజ్. ఇస్రాయేలీలు దేవుడు చెప్పినటువంటి ఆ దేశాన్ని ఇప్పటి వరకు కూడా స్వతంత్రం చేసుకోలేదు. ఇప్పటి వరకు కూడా, ఈవెన్ టుడే, సొలొమోను కాలంలో నియర్లీ దేవుడు చెప్పినటువంటి ప్రాంతంలో 1/3 ఏరియా దాకా వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడూ చేసుకోలేదు. అయితే పౌలు భక్తుడు దీనికి అద్భుతమైనటువంటి భాష్యాన్ని చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:15-16 వచనాల్లో ఏమంటాడంటే, సహోదరులారా, మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను, మనుష్యుడు చేసిన ఒడంబడిక ఆయనను స్థిరపడిన తర్వాత ఎవడను దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక, ఒకరిని గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అనెను, ఆ సంతానము క్రీస్తే. సో ది అల్టిమేట్ ప్రామిస్ దట్ వాజ్ గివెన్ టు అబ్రహాం వాజ్ దిస్, ఐఎమ్ గోయింగ్ టు సెండ్ ద మెసయా త్రూ యువర్ సీడ్, అండ్ దాట్ వాజ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ 3 ఉంటాయి. ఏంటా 3? నిత్య రక్షణ, ఇటర్నల్ శాల్వేషన్. యేసుక్రీస్తులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2వది నిత్య ఆస్తి ఉంటుంది, ఇటర్నల్ ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యం. 3వది యేసుక్రీస్తులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిత్య మహిమ ఉంటుంది, ఇటర్నల్ గ్లోరీ. నిత్య రక్షణ, హిబ్రీ 5:9. నిత్య మనకి ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యం, 9:15, హిబ్రీ 9:15. నిత్య మహిమ, ఇటర్నల్ గ్లోరీ, 1 పేతురు 5:10. సో 15వ అధ్యాయం నుంచి మనం నేర్చుకునేది ఏంటి అనంటే, మనకి భయాలు ఉండొచ్చు, చింతలు ఉండొచ్చు, ఆందోళన ఉండొచ్చు, మనలో అసహనం అనేది కలుగుతూ ఉండొచ్చు దేని బట్టి అయినా సరే. అలాంటి పరిస్థితుల్లో వి నీడ్ టు డిపెండ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట మీద మనం నిలబడాలి. దేవుడు మాట ఇచ్చి జారుకునేటువంటి వాడు కాదు. దేవుడు మాట తప్పేవాడు కాదు. ఎల్ ఎలియాన్, ఆయన సర్వోన్నతుడు, మాట తప్పనటువంటి వాడు. మనతో నిత్య నిబంధన చేసుకున్నాడు కాబట్టి ఆయన మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. 14వ అధ్యాయం బయట యుద్ధాలు, 15వ అధ్యాయం లోన యుద్ధాలు. 14వ అధ్యాయం బయట యుద్ధాల్లోకి అబ్రహాము వెళ్లాల్సిన పని లేదు, కానీ బాధ్యత కొద్దీ వెళ్ళాడు. లోన యుద్ధంలో ఓడిపోవాల్సిన అబ్రహాము దేవుని మాట మీద నిలబడ్డాడు, ఆయన నిలదొక్కుకోగలిగాడు. ఫ్రెండ్స్, దీస్ 2 చాప్టర్స్, ఐ డోంట్ నో హౌ గాడ్ బ్రాట్ దిస్ ఆన్ దిస్ థ్యాంక్స్ గివింగ్ వీకెండ్. మొట్టమొదటిసారిగా టైత్ గురించి మాట్లాడింది ఇక్కడే. మొట్టమొదటిసారిగా గ్రీటింగ్స్ అనేది, బ్లెస్సింగ్స్ అనే దానికి టైత్ ఇవ్వటం జరుగుతుంది ఇక్కడే. బ్యూటిఫుల్. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ, గాడ్ బ్లెస్డ్ యూ. దేవుడు ఇప్పటికే నిన్ను దీవించాడు, దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. బట్ ఆర్ యూ గ్రేట్ఫుల్ టు గాడ్? ఆర్ యూ హ్యావింగ్ గ్రాటిట్యూడ్? దేవుని పట్ల నీకు ఆ కృతజ్ఞత భావం ఉన్నదా? ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్, ప్రతి క్షణము కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళంగా మనం ఉండాలి. ఆర్ వి? ఒక్కసారి ఆలోచించండి. ఇఫ్ యు ఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్, ఇఫ్ యు ఆర్ థ్యాంక్ఫుల్ టు గాడ్, యు ఆర్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ గాడ్. దేవుని మీద ఎప్పుడూ ఆధారపడతావు. వెదర్ ఇట్ ఈస్ వార్ అవుట్ సైడ్ ఆర్ వార్ ఇన్ సైడ్, బయట ఉండే యుద్ధమైనా లోన ఉండేటువంటి యుద్ధమైనా, రెంటిలో కూడా దేవుడు మనకి గెలిపివ్వడానికి ఇష్టపడుతున్నాడు.